चराचरम् यत्पदम् दर्शितम् येन तस्मै श्री गुरवे नमः। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ఈ తొమ్మిది రోజుల్లో నేను చెప్పబోయేది చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవటమే కాకుండా మీరు ఇతరులకి చెప్పాలి. ఈ చెప్పటంలో అతి ముఖ్యమైనది ఏంటి అంటే ఈ సమయము యుగ సంధి కాలం. ఏ రోజు అయితే పొగల నుంచి రాత్రి, రాత్రి నుంచి పొగలు, ప్రాతః సంధ్య, సాయం సంధ్య వస్తాయి. యుగం మారటానికి కావలసినటువంటి సంధ్య వస్తుంది, అంటే కలియుగం నుంచి సత్యయుగానికి మారేటటువంటి సంధ్య వస్తుంది. ఇక్కడ ఏం చేయాలి అనేది చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను. ఏం చేయాలి అంటే అందరూ ఒకే పని చేయాలి. పొలిటీషియన్ అయినా, మిలిటరీ మ్యాన్ అయినా, ఎవడైనా సంధ్యకాలంలో ఒకే పని చేస్తారు. ఎలా? ప్రాత సంధ్య అంటే పొగలు లేస్తారు, అది ప్రాతః సంధ్య. దాని తర్వాత సాయం సంధ్య. ఇది అర్థమయ్యే కదా. ప్రాతః సంధ్యలో కలెక్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, కూలీవాడైనా ఏం చేస్తాడు? మొహం కడుక్కుంటాడు, స్నానం చేస్తాడు, బట్టలు మార్చుకుంటాడు. నేను చెప్పిన భావం అర్థమవుతుంది కదా. అంచేత ఆ కాలంలో ఏం చేయాలి అనే పిచ్చి ప్రశ్న ఇప్పుడు చాలా మందికి ఉంది. ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా? ఎవడైనా అడుగుతాడా పొద్దున్న నిద్ర లేచాక నేను స్నానం చేయాలా చేయకలేదా అని? చేస్తాడా? అర్థమవుతుందా? అంచేత ఇప్పుడు పరమ గురుదేవులు చెప్పినటువంటి కార్యక్రమం అందరికీ ఒకటే, మారదక్కడ. కలెక్టర్ అయినా నిద్ర లేచాక మొహం కడుక్కోవాల్సిందే, అడుక్కునే ఎవడైనా నిద్ర లేచాక మొహం కడుక్కోవాల్సిందే. చీఫ్ మినిస్టర్ అయినా అంటే, ప్రైమ్ మినిస్టర్ అయినా అంతే, డిఫెన్స్ మినిస్టర్ అయినా అంతే, మిలిటరీ వాడైనా అంతే. అంచేత మొదట మన బుర్రకి అది ఎక్కాలి. ఇప్పుడు చేయవలసినటువంటి పని అందరం ఒకేలాగా కలిసి చేయాలి. అందరూ ఆ పొద్దున్నే మన ఒంగోలులో చూశాను నేను, నాలుగున్నరకి నీళ్ళు ఇస్తాడు. ఎప్పుడు నాలుగున్నరకి లేవని వాళ్ళు కూడా లేచి నీళ్లు పట్టుకుంటారు. పట్టుకోనంటే ఆ రోజుల్లో నీళ్లు ఉండవు మీకు, తర్వాత రెండు రోజులకు కూడా ప్రాబ్లం. ఇప్పుడు నీళ్లు ఉండటం లేదు. అంచేత ఈ యుగసంధి కాలంలో చేయవలసిన పని తప్ప మిగతా ఏ పిచ్చి సాధనలు మీరు చేసినా కూడా ఏమవుతుంది, ఏమవుతుందంటే భీష్ముడికి పట్టినటువంటి గతి పడుతుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇది ఆలోచించుకుని దీని ప్రకారం నిర్ణయించుకోండి తప్ప ఆ పండితుడు చెప్పాడా, ఈ మహానుభావుడు చెప్పాడా, ఈ గురువు చెప్పాడా, ఆ శిష్యుడు చెప్పాడా మీకు అనవసరం. యుద్ధకాలంలో నియమాలు మారిపోతాయి, సంధ్యకాలంలో నియమాలు మారిపోతాయి. భీష్ముడు చాలా గొప్ప వ్యక్తి, కానీ ఎవరి చేతిలో చచ్చాడు తెలుసా మీకు? భీష్ముడు ఎవరి చేతిలో చచ్చాడు? అర్జునుడి చేతిలోనా, కృష్ణుడి చేతిలోనా? కృష్ణుడి చేతిలో చచ్చాడు, అవునా కాదా? ఎందుకు చచ్చాడు? కృష్ణ భక్తుడు కదా. కృష్ణ భక్తుడు కృష్ణుడి చేతిలో చావటం ఏంటనే ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా మీకు? లేకపోతే ఇవాళ వేసుకోండి, గురువుగారు దాన్ని జవాబు చెప్పారు. భక్తి సరిపోదు, కృష్ణుడు ఎటు ఉన్నాడో అటు పని చెయ్యాలి. కృష్ణుడి వైపు పనిచేసినవాడు ఇచ్చామృత్యు ఉన్నటువంటి వాడు భీష్ముడు. ఇచ్చామృత్యు ఉంది వాడు, చావాలంటే చచ్చారు. కృష్ణుడు కూడా చంపాలనుకుంటే చంపలేడు, ఇచ్చామృత్యు ఉంది. ఆ ఇచ్చామృత్యు ఉన్నటువంటి వాడు ఎవడి చేతిలో చచ్చాడు? నపుంసకుడి చేతిలో చచ్చాడు, శిఖండి చేతిలో చచ్చాడు, అవునా కదా? చేత మీకు ఎంత సామర్థ్యం ఉంది, మీరేం చేయగలరు, మీకెందుకు వెనకాతలు ఉన్నటువంటి గురువు చూస్తుంటాడు. ఆయన చెప్పింది చేయండి, ఇంకా మిగతావేమీ చెయ్యవద్దు. చేత రాబోయేటటువంటి 2011 నుంచి జనవరి 28 2012 మధ్యలో ప్రపంచంలో పూర్తిగా మార్పు వచ్చేస్తుంది. ఆ మార్పుకి మీరు సహాయం పడతారా పడరా అన్నది మీరు నిర్ణయించుకోండి. నేను నిర్ణయం చేసుకున్నాను, నేను గురువుగారి పని చేస్తాను. ఇంకెవరి పని చేయటం లేదు. నేను అమెరికాకి వెళ్ళినా ఆ 20 పుస్తకాల గురించే చెప్తాను, ఇక్కడ చెప్పినా ఆ 20 పుస్తకాల గురించే చెప్తాను, అందులో ఉన్న విషయాలే చెప్తాను, మీరు అది నేర్చుకుని చెప్పండి. ఇంకో మార్గము లేదు. ఇంచేత మేము భక్తులు, మేము సాధన చేస్తున్నాం, మీకు టైం ఎక్కడుంది సాధనలు చేసుకోవటానికి దానికి? కానీ కృష్ణుడు పని చేస్తే మీరు ఏమీ చేయకుండా పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. ఇది మొదట మీరు నేర్చుకోవాల్సింది, ఇది చెప్పాల్సింది. ప్రతి వాడికి మీరు చేస్తే చెప్పండి, మీరు చేయకుండా కూడా చెప్తే మీ మాటకి విలువ లేదు. ఎక్కడికి వెళ్ళినా నా మాటకి విలువ ఎందుకు ఉంటుంది అంటే నేనేం చెప్తున్నానో నా జీవితంలో అదే కనిపిస్తుంది. నేను పొద్దున కూడా చెప్పాను మీకు, హనుమంతుల్లాగా చేయకల్లే, ఉడతలాగా చేయండి. ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్నారా లేదా అని గురువుగారు అడుగుతారు తప్ప నువ్వు ఎంత చేశావని అడగడు. ఎవరికి సామర్థ్యం ఉన్నంత అన్నది మీరు ఆనెస్ట్గా నిజాయితీగా నేను చేయగలిగినంత చేశానా లేదా. ఈ 3 సంవత్సరాలలో మొత్తం ప్రపంచానికి నా వంతున ఇంగ్లీష్ భాషలో, హిందీ భాషలో, తెలుగు భాషలో గురువుగారు చెప్పింది అందజేస్తాను. అది నేను తీసుకున్న నిర్ణయం. ఎవరు ఎక్కడ నా అవసరం వచ్చినా కూడా ఇవే చెప్తా, ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పను. మిగతా మీరు ఏం చేసుకోదలుచుకున్నా చేసుకోండి. మీరు దాని మీద నాకు జ్ఞానము లేదు, దాని గురించి చెప్పే నాకు యోగ్యత లేదు. గురువు గారి గురించి చెప్పే యోగ్యత ఎందుకు ఉందంటే 1971 నుంచి 80 వరకు కూడా ఆయన దగ్గరే పెరిగాను. ఆయన చేసిన సాధనలన్నీ ఆయన మార్గదర్శనంలోనే చేశాను. దాని తర్వాత కూడా ఆయనకి నా గురించి ఇచ్చిన ఆదేశాలు ఏవేవో అది మీతో డిస్కస్ చేసుకునేవి కాదు, అవి నేను పాటిస్తున్నాను. ఇంకా మీరు ఇప్పుడు ఆయన లేడు మీకు ఆదేశాలు ఇవ్వటానికి. ఆయన 3800 పుస్తకాలు రాశారు. అది కాక వ్యాసుడు, వీళ్ళు, వాళ్ళు రాసిన సంస్కృతంలో ఉన్నటువన్నీ కూడా హిందీలోకి మార్చారు. ఇప్పుడు అవన్నీ మనం చదివి ఆయన ఏం చెప్తున్నాడో తెలుసుకోవటానికి భాష రాదు, చదివే టైము లేదు. చేత తన శరీరం వదిలిస్తున్న ముందు ఆయన 20 చిన్న చిన్న పుస్తకాలు, పుస్తకాలను కూడా అనకూడదు, ఆ 20 పుస్తకాలు కలిపి ఒక 2-3 వేరే నవలంతా ఉండదు, ఓ ఇద్దరు పూడు సులోచన నవలంతా ఉండదు. అది కొనుక్కుని 150 రూపాయలకి దానికి ఎంతో మంది చదువుతారు. కానీ ఏం చెప్పారు గురువుగారు ఆ 20 పుస్తకాలు? ఆ చిన్న పుస్తకాలు. నేను చెప్పదలుచుకున్నదంతా ఈ 20 పుస్తకాలు చెప్పాను. స్వయంగా రాసుకున్నారు ఆయన. నేను రాసిన పుస్తకాలన్నీ ఒకవైపు, ఈ 20 పుస్తకాలన్నీ ఒకవైపు. ఈ 20 పుస్తకాల బరువు వాటికంటే ఎక్కువ. అంచేత ఆయన ఏం చెప్పాడో మీకు ఎప్పుడు తెలుస్తుంది? ఆ 20 పుస్తకాలు అధ్యయనం చేయండి. కానీ అధ్యయనం చేశాక నీలో మార్పు రాలేదనుకోండి, అది క్రాంతి కాదు, విచార క్రాంతి అని కదా గురువుగారు చెప్పేది. మీ ఆలోచనలో మార్పు రావాలి. అందరిలాగే ఆలోచిస్తూ అందరిలాగే మీరు మీ భావనలు ఉంటే ఇది క్రాంతి ఎందుకు అవుతుంది? అందులో పుస్తకంలో చెప్పినట్టు మారాలి. మీరు ఏం చెప్పారు పుస్తకంలో? ఆ 20 రూపాయల పుస్తకం, 20 రూపాయల బొమ్మ తీయమ్మా, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలా, ఆ బొమ్మ ఇక్కడ చూపించు. గురువుగారు చెప్పింది ఏం చెప్పారో, ఎలా చెప్పారో అది మనం చేయాలి. ఏం చెప్పారు గురువుగారు? మొదటి పుస్తకంలో విచారక్రాంతి అభియానంలో శాంతి కుంజ్ రాబోయే సంవత్సరాలలో పృథ్వీ ఎలా మారుతుందో చెప్పే నమూనా, మోడల్. ఒక తాజ్మహల్ లాంటి ఆయన ఇచ్చిన ఉదాహరణలు, తాజ్మహల్ లాంటి ఒక పెద్ద మందిరం కట్టాలన్నా, పెద్ద పెద్ద భవంతులు కట్టాలన్నా మొట్టమొదట ఏం చేసుకుంటారు? నమూనా తయారు చేస్తారు. దాని తర్వాత బిల్డింగ్ ఎలా కడతారు? నమూనాని చూసి కడతారు. అంచేత రాబోయేటటువంటి 3 సంవత్సరాల తర్వాత 2011-2012 జన్మశతాబ్ది సమారోహ సంవత్సరంలో మీరు మీ ఇంటిని ముందు శాంతి కుంజుగా మార్చుకోండి. మీ ఇంటిని మారండి. మన ఆశ్రమాలు శాంతి కుంజుగా ఎలా మార్చాలి ఇంటిని చెప్పేటటువంటి కేంద్రంగా మారాలి. ఇచ్చే ఇది ఒక శాంతి కుంజ. అన్ని ఆశ్రమాలు శాంతి కుంజుగా మారుతాయి రాబోయేటటువంటి రోజుల్లో. ఇంకా డైరెక్ట్గా లింక్ ఉన్నటువంటి మనం ఎంత అదృష్టవంతులో ఆలోచించుకోండి. ఏముంది శాంతి కుంజులో? దగ్గర క్లోజప్ తీయమ్మా, ఇంకా క్లోజప్ చేయి. హరిద్వార్ కి వెళ్తే మీరు వెళ్ళిన వాళ్ళు ఎవరు ఇక్కడ హరిద్వార్ కి మీరు గుర్తిస్తున్నారు కదా ఈ బిల్డింగ్ చేతులు తింపేయండి వెళ్ళకపోయినా మీరు చూస్తున్నారు కదా సినిమాలో యాక్టర్స్ ఉండరు యాక్టర్ బొమ్మలే ఉంటారు కానీ సినిమా నచ్చుతుంది కదా ఇంచేత మీరు ఈ బొమ్మలు చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇది దేవ సంస్కృతి దిగ్దర్శనం ఇక్కడ లోపలికి వెళ్తే ఈ దేవ సంస్కృతి ఎలాగ ప్రపంచాన్ని మార్చబోతుందో గురువు గారు చెప్పారు ఆ బొమ్మలన్నీ మీకు కనిపిస్తాయి తర్వాత నేను ఇలాంటి చోట్ల ఆ లోపల ఉన్నటువంటి బొమ్మలన్నీ ఒక ఫోటో ఆల్బమ్ లో పెట్టుకుని వచ్చిన వాళ్ళకి చూపించండి మీరు ఎదురకుండా చూస్తున్నారు శాంతి కుంజిగా మారాలంటే మొట్టమొదటి ఇక్కడ ఏం జరగాలి ఈ బిల్డింగ్ అక్కర్లే మనకి బిల్డింగ్ అక్కర్లే అందులో ఉన్న విషయాలు చెప్పటం నేర్చుకోవాలి ఈ ఫోటో పెట్టుకుంటే చాలు ఓ చోట ఎక్కడైనా అందంగా ఆ ఫోటో పెట్టుకోండి అర్థమైంది కదా ఏంటి దేవ సంస్కృతి దిగ్దర్శన్ మీకు చెప్పేది మెడికల్ కాలేజీలో చదివేటువంటి కుర్రవాడు ఏం చేస్తాడో కాస్త గుర్తు చేసుకోండి మెడికల్ కాలేజీలో జాయిన్ అవుతాడు అర్థమవుతుందో నా భాష అందరికీ తొందరగా చెప్తూ ఉంటే నన్ను ఆపి అడగండి మీరు అర్థం చేసుకోలేదు మళ్ళా నాకు చెప్పే టైం ఉండదు మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటానని నేను అనుకోవటం లేదు నాకు చాలా బిజీగా ఉంది ప్రపంచం అంతటా నాకు ఈ విషయాలు చెప్పాలి 3 సంవత్సరాలలో అంటే మళ్ళీ తిరిగి మీకు చెప్పడానికి టైం ఉండదు కానీ మీరు నాకు చాలా దగ్గరగా గత 20 సంవత్సరాలు బట్టి ఉన్నప్పుడు మొట్టమొదటి మీకు చెప్పేకే ప్రపంచానికి చెప్తానన్నాను నేను గురువు గారికి ఇంకా మీరు ఏం చేస్తారు మీ ఇష్టం వాళ్ళు ఎలాంటి బంధుత్వం అయినా ఎలాంటి మానసిక స్థితి ఉన్నా నేను చేయగలిగేది ఏమీ లేదు నాకు అర్థమైంది చెప్తున్నాను మెడికల్ కాలేజీ గురించి చెప్తున్నాను దీని గురించి చెప్తున్నాను ఈ బొమ్మ గురించి చెప్తున్నాను ఏం చెయ్యాలి మనం మెడికల్ కాలేజీలో కుర్రాడు చేరటానికి వెళ్ళగానే మొట్టమొదటి ఏం కనిపిస్తుందో తెలుసా మెడికల్ కాలేజెస్ లో హాస్పిటల్ కనిపిస్తుంది మీకు తెలుసా సంగతి మెడికల్ కాలేజీ ఉందంటే ఖచ్చితంగా హాస్పిటల్ ఉంటుంది హాస్పిటల్కి వెళ్తాము పేషెంట్ రోగం నయం చేసుకుంటాం ఇంటికి వచ్చేస్తాం అంతకంటే ఇంకేం లేదు రోగం నయం చేసుకుంటాం ఇంటికి వచ్చేస్తాం ఇప్పుడు గురువుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం నాకు ఈ బాధ ఉందండి నాకు ఆ బాధ ఉందండి వద్దని నేనంటే హాస్పిటల్ పెట్టింది ఎందుకు మీ బాధలు తీర్చడానికి అర్థమవుతుందో చెప్పింది హాస్పిటల్ అంతే చేస్తుంది మీకు కానీ మెడికల్ కాలేజీలో చేరినటువంటి వాడు ఇంకొక అడుగు ముందుకెళ్తాడు కాలేజీకి వెళ్తాడు కాలేజీకి వెళ్తే ఏం చేయాలి వాడిని రారా బాబు నువ్వు వచ్చావు ఇదిగో నీకు డిన్నర్ ఇస్తున్నాను నీకు ఆరతిస్తాను అంటారా లేకపోతే వాడిని కూర్చోబెట్టి చదువు చెప్తారా కూర్చోబెట్టి చదువు చెప్తారు ఎంత రోజుకి 2 నిమిషాలా ఇంచేత చాలా మంది పిచ్చివాళ్ళు అడుగుతూ ఉంటారు మేము ఎంత సాధన చేయాలి అని పిచ్చివాడు మీరు సాధన గురువు గారు నాకు ఒకటి చెప్పారు ప్రాణప్రత్యావర్తన శిబిరంలో ఆయనతో ఉన్నప్పుడు ఒకడు అడిగాడు ప్రశ్న సాధన మేము చేయాలండి ఎంత చేయొచ్చు అని చాలా తక్కువ చెప్తానమ్మా అంతకంటే తక్కువ చేస్తే మీకు లాభం లేదన్నది అంతకంటే తక్కువ చేస్తే మీకు లాభం లేదన్నది చెప్పేది ఆయన ఏం చెప్పాడు ఎందుకు అంతకంటే తక్కువ చేయకూడదు మరి మీరు విన్నాక చెప్పేది ఆయన ఏం చెప్పారు ఎవరు అడగటం లే చెప్పేదా రోజుకి కేవలము 24 గంటలు మాత్రమే నువ్వు సాధన చెయ్యాలి అంతకంటే తక్కువ చేయడానికి వీల్లేదన్నాడు ఎక్కువ చేయగలిగితే చేసుకో మీరు చేయగలరా ఆహారము భగవంతుని యొక్క అనుగ్రహం ఈ ఆహారం కోసం కొన్ని కోట్ల మంది దేశ విదేశాలలో బాధపడుతున్నారు మనం తిన్న ఆహారం వాళ్ళకు కూడా చెందాలి అంతే తప్ప కబుర్లు చెప్పుకోవద్దు శాంతంగా మౌనంగా కూర్చోండి ఆహారం తినే విధానం ఎందుకో చెప్తాను నేను ముఖ్యంగా ఇలాంటి ఆశ్రమాలలో ఆహారానికి చాలా విలువ ఉంది దాన్నే ప్రసాదం అంటాం మనం మౌనంగా శాంతంగా ఉండండి వడ్డించేవాళ్ళు చూసుకోండి అందరికీ అన్నీ అందాలి 7-8 మందిరు కూడా వడ్డానికి వెళ్ళండి వచ్చే కదా కాస్త చూసుకో నువ్వు కర్ర పట్టుకో కర్ర కూడా చేతిలో ఉండాలి వీళ్ళ కోసం కాదు మౌనంగా ఉండండి నేను ఒక మంత్రం చెప్తాను అది మనస్సులో అనుకోండి గాయత్రి మంత్రంతో పాటు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణ అపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేని వాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు అందులో ఇంగ్లీష్ మందులు వేసుకుంటున్న వాళ్ళు గ్యాస్ట్రిక్ ట్రబుల్ షూర్ దానికి ఒక తెలివైన పని చేశారు వాళ్ళు. హ్యాపీ అని ఒక మంది ఇస్తున్నారు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేకుండా. పేరే హ్యాపీ కానీ ట్రబుల్ ఇస్తుంది, అది పేరుతో మోసపోకండి. కానీ ఇప్పుడు భగవద్గీతలో చెప్పినటువంటి ఇంకొక శ్లోకం చెప్తున్నాను నేను. పొద్దున్న ఒక శ్లోకం చెప్పాను, మర్చిపోవద్దు. సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం సరే. ఒక్కొక్కళ్ళు ఆహ్వానించి కూర్చోబెట్టండి. ప్రతి ఒక్కళ్ళు కూడా భగవత్ స్వరూపులే. ప్రేమగా ఆహ్వానించి కూర్చోబెట్టండి. నీళ్లు పోసేవాళ్ళు నీళ్లు పోస్తూ ఉండండి. పుట్టినరోజు ఆ విశేషాలు ఉన్న వాళ్ళకి స్పెషల్ సీట్ వేయండి. ఈ పంక్తిలోనే స్పెషల్ సీట్ వేయండి, కూర్చోండి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. నాలుగు రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి. నాలుగు రకాలైనటువంటి ఆహార పదార్థాలు మనం రోజు తింటాం. కానీ మనం చేసే తప్పు ఏంటి అంటే ప్రాణాపానాల్ని కలపటం చేత కాదు మనకి. అది ఇప్పుడు నేర్చుకోండి. మీ ఇళ్లలో కూడా అలాగే తినండి. ఆహారాన్ని కబుర్లుగా చేయకండి. యజ్ఞ ప్రసాదం అది, ఇదొక మహాయజ్ఞం ఇది. అంచేత ఈ మహాయజ్ఞాన్ని నేర్చుకోండి. ఇవాళ కొంతమందికి పంక్తి ఎలా వేయాలో చెప్పాను. చాలా చోట్ల నేను చూసేది ఏంటంటే ఇప్పటికి కూడా పెళ్లిళ్ళల్లో అక్కడ కూర్చోటానికి జాగా లేకుండా పక్కపక్కన వేస్తారు. కూర్చున్న తర్వాత జరుగుతారు. ముందే ఆ గ్యాప్ చూసుకుని పెట్టండి, దూరం కరెక్ట్గా ఉంచండి, లైన్లో కరెక్ట్గా ఉంచండి. మీరు కూర్చున్నప్పుడు మీ మోకాళ్ళు పక్క వాళ్ళ మోకాళ్ళు లైన్లో ఉండాలి, తగలకూడదు. మఠం వేసుకోగలిగే వాళ్ళు మఠం వేసుకోండి, వేసుకోలేని వాళ్ళు సమంకాయ అంటే చెప్పాను కదా, మీకు ఎలా ఉంటే అలా కూర్చోండి. సుఖంగా కూర్చున్న తర్వాత నేను చెప్తుంది జాగ్రత్తగా వినండి. ఐదు ప్రాణాలు మనలో ఉంటాయి. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన. ఇందులో ఉదాన వ్యాన వాయువులు ఆహారంలో పనిచేయవు. ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. మనం తినేటటువంటి ఆహారము ప్రాణ అపాన సమాన వాయువులతో జరుగుతుంది. ఇది నెక్స్ట్ డే నెక్స్ట్ డే ప్రతిరోజు భోజనాన్ని మీరు వడ్డాన్ని మొదలెట్టారయ్యా నా లెక్చర్ అందుకోసం. కానీ ఎవరు ఆహారాన్ని చెప్పేంత వరకు ముట్టుకోకండి, గబగబ వడ్డించండి. ఒక ఐటెం తర్వాత ఒక ఐటెం క్యూలో వేసుకుంటే వెళ్ళండి, అది నేర్చుకోండి. అంచేత ఈ ప్రాణవాయువు అంటే ఏంటో కాస్త జాగ్రత్తగా నేర్చుకోండి. ప్రాణవాయువు అంటే అది ఉన్నంత వరకే మనం బతికుంటాం. ఆక్సిజన్ ప్రాణవాయువు కాదు. ప్రాణవాయువు ఆక్సిజన్ ఉంటుంది, కానీ మన శరీరంలో ప్రాణం లేకపోతే ఆక్సిజన్ పనిచేయదు. అంటే ఆక్సిజన్ ద్వారా లోపలికి వెళ్లేది ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువు సూర్యుడి నుంచి వస్తుంది, అందుకే మహాప్రాణము అంటాం. సవితాశక్తి అనేది అది. అంటే గాయత్రి మంత్రంలో ఓం భూర్భువస్వ తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అనేది ఆ సవితాశక్తి గురించి, సూర్యుడి గురించి కాదు. సూర్యుడిని మనం ఉపయోగించుకుంటున్నాం వెలుతురు వేడి. అంచేత ఆ ప్రాణశక్తిని మనం ప్రార్థన చేయబోతున్నాం. కళ్ళు మూసుకుని మూడు సార్లు హృదయంలో ప్రాణశక్తి సూర్యుడు ద్వారా వస్తోంది అని భావన చేసుకోండి. మెల్లిగా తొందరగా నేను మంత్రం చెప్తూ ఉంటాను, భావన మీ హృదయం మీద ఉండాలి. కళ్ళు మూసుకోండి. నిలువుగా కూర్చోగలిగి నిటారుగా కూర్చోగలిగే వాళ్ళు ఓకే, లేకపోతే అది ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ ఏంటంటే మీ హృదయంలోకి ప్రాణం దిగాలి. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. దీంతో పాటు ఫాలో అయ్యేవాళ్ళు ఎందుకు రావటం లేదు? దీని తర్వాత ఐటమ్ తీసేవాళ్ళు కూడా రావాలి. రెడ్డి గారు కాస్త చూసుకోండి, ఆ బాల్చీలు రెడీ చేయండి. ధియో యోన ప్రచోదయ ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఓం భూర్భువ స్వః తత్ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. కళ్ళు మూసుకుని అలాగే ఉండండి. ఇప్పుడు సమాన వాయువు కావాలి మీకు, బొడ్డు దగ్గర ఉంటుంది సమాన వాయువు. మీ దృష్టి ఎక్కడ ఉంటే అది కదులుతుంది, ప్రాణశక్తిలో ఉన్న గొప్పతనం అది. అందుకే దృష్టి అంటేనే సృష్టి అని శాస్త్రం చెప్తుంది. అంచేత మనస్సు అటు ఇటు వెళ్ళనివ్వకండి, వడ్డించేవాళ్ళు వడ్డించుకుంటారు, మీరు మాత్రము దృష్టి బొడ్డు మీద పెట్టుకోండి. ప్రాణవాయువుని ఆకర్షించుకున్నాం, ఇప్పుడు సమాన వాయువుని ఆకర్షించుకుంటున్నాం మూడు సార్లు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. కళ్ళు మూసుకునే ఉండండి. ప్రాణపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ప్రాణవాయువు తీసుకున్నాం, సమానవాయువు తీసుకున్నాం. ఇప్పుడు అపానవాయువు అంటే అర్థం ఏంటంటే ఇంటెస్టైన్స్లో మనం తిన్న ఆహారం నుంచి మనకు కావాల్సింది తీసుకుంటుంది. అంచేత ఇంటెస్టైన్స్ అంటే పేగులు, అక్కడ మీ మనస్సు ఉంచుకోండి. అక్కడ అపానవాయువు శక్తివంతం అవుతుంది. అపానవాయువు స్వీట్ అన్నా ఒకటే, స్వీట్ పదార్థాలన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి, అవి కూడా నేను మీరు భోంచేస్తూ ఉంటే చెప్తూ ఉంటాను. ఇంకా మాట్లాడుకోకుండా ఈ భావంతో మీరు తినాలి. హృదయం దగ్గర ప్రాణవాయువు, బొడ్డు దగ్గర సమానవాయువు. ఇప్పుడు మీ ఇంటెస్టైన్స్ అన్ని కరెక్ట్గా పనిచేస్తాయి. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా లివర్లో కానీ స్ప్లీన్లో కానీ ఇంటెస్టైన్లో కానీ ఇప్పుడు చేస్తున్న ఈ ధ్యానము కరెక్ట్ చేస్తుంది. మూడు సార్లు గాయత్రి మంత్రం ఇంటెస్టైన్స్లో పేగుల్లో. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. కళ్ళు మూసుకుని ఉండండి. ఈ మూడు శక్తుల్ని మన శరీరంలో భగవంతుడే వైశ్వానరుడిగా అగ్నిగా వైశ్వానరాగినిగా వచ్చి నేను మీకు చేస్తున్నాను అని భగవంతుడు గ్యారంటీ ఇచ్చాడు. ఆయన్ని పిలవండి, బాబు నాకు ఆరోగ్యం ఇవ్వండి, మీకు బాధలు ఏవైనా ఉంటే, మీ కుటుంబంలో ఎవరికైనా ఏ బాధలు ఉన్నా కూడా ఇది వెళ్తాయి. అగ్ని అన్నది సర్వవ్యాపి అయింది కనుక ఈ మంత్రాన్ని నేను 15వ అధ్యాయంలో ఉంది, ఇది జాగ్రత్తగా అందరికీ పంపించండి, మీరు కూడా ఆరోగ్యవంతులుగా అవ్వండి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఇంకా కొన్ని సూచనలు చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఇళ్ళ దగ్గర కూడా ఇది ప్రాక్టీస్ చేయండి. నవలటం నేర్చుకోండి. మనం మింగేస్తాం, మీకేమీ తొందర లేదు, హాయిగా ప్రసన్న చిత్తంతో ఏమీ మాట్లాడుకోవద్దు. ఎవరికైనా ఏదైనా కావాల్సి వస్తే వడ్డించే వాళ్ళు పక్కనే ఉంటారు, వేలు పెట్టి చూపిస్తే ఇచ్చేస్తారు, మాట్లాడకండి. ఇక్కడ చాలా ముఖ్యమైనది గుర్తుంచుకోండి, మనం ఎలాంటి అన్నం తింటామో మనస్సు అలాగే అవుతుంది. మీ మనస్సుని ఈ ఆహారంతో మారాలి. మీరు ఏ భావన లేని తిండి తింటున్నారు కనుక మనస్సులు భావశూన్యంగా అయిపోయాయి. అంచేత ప్రసాదం అనుకుంటూ భగవత్ ప్రసాదంగా ఆ ఆనందంతో నవిలి తింటూ ఉండండి. మొదటి టచ్ అండి, అన్ని ఒట్టించేశారా? చేతిలో నీళ్లు తీసుకోండి, చుట్టూ తిప్పుకోండి, ఓం కంచం చుట్టూ, ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. మీ అడంచేయి మధ్యవేలు కంచం మీద పెట్టి కుడి చేత్తో ఐదు ఆహుతులు తీసుకుంటాం. ఓం ప్రాణాయ స్వాహ నోట్లో పెట్టుకోండి, ప్రాణశక్తి. ఓం అపానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ. ఇంకా ఐదు ప్రాణశక్తులు మనం తీసుకుందాం. ఇంకా మాట్లాడకండి, బాగా నవ్విలి. మా గురువుగారు ఏం చెప్పారు అంటే, అన్నం తాగండి అన్నారు, అంతలా నవ్వాలి, తొందరపడకండి. మీరు గుర్తుంచు, నేను చెప్తూ ఉంటే మీరు తింటూ ఉండండి, కావలసినవి మనస్ఫూర్తిగా. పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయనకి వంట చేసేవాడు, ఆయనకేం పెడతాడో చెప్పాడు, న్యూస్ పేపర్లో పడింది. మీకు తెలుసునో తెలియదో ఆ వంట వాడిని గెంటేశారు. ఎందుకంటే న్యూట్రిషన్ వాల్యూ తెలిసి ఉన్నటువంటి డాక్టర్లకి మీకు ఇచ్చే ఆహారాన్ని మార్చి మీ మనస్సు మార్చేయగలరు. అంచేత ప్రైమ్ మినిస్టర్ ఏ ఆహారం తింటాడో తెలిస్తే ఆయన మనస్సు మార్చి ఆహారాన్ని మార్చగలరు. అందువల్ల శ్రీకృష్ణుడు రాజసూయ యజ్ఞంలో ఆయన తీసుకున్న బాధ్యత మీకు తెలియదు. శ్రీకృష్ణుడు ఏం చేసేవాడు, భోజనం చేసేసిన తర్వాత ఆ విస్తళ్ళు ఎత్తేవాడు శ్రీకృష్ణుడు. అది చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి పని. అది జగద్గురు ఏం చేసినా కూడా మనకు ఒక సందేశం ఇస్తాడు. ఇంచేత మీరు తింటున్నది సాధారణమైనటువంటిది కాదు, తర్వాత శ్రీకృష్ణుడు ఎత్తుతాడు దాన్ని. హాస్యానికి అనుకోకండి, అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అన్న వైశ్వానరుడు అంటున్నటువంటి వాడు మీద ఎత్తడు. ఎత్తటం అంటే ఏంటి, మిమ్మల్ని ఎత్తుతాడు. మీ భోజన పత్రం ఏంటి, మీ బొజ్జ. అది లక్ష మంది ఒకేసారి తింటూ ఉంటే శంఖనాదం అవుతూ ఉండేది రాజసూయజ్ఞంలో. శ్రీకృష్ణ అందరివి ఎత్తేవాడు. వైశ్వానరుడుగా అందరి ఆహారాలు కరెక్ట్గా ఉండాలి అనేటటువంటి ఆ దీవెన మనకు వస్తుంది. ఆ మంత్రంలో ఉంది అది. బాగా నవలండి, తొందరపడకండి. నవలటం నేర్చుకోండి. మీకు చాలామంది మీకే తెలుస్తుంది నవలటం మర్చిపోయారని. మీరు నేర్పండి, మీ పిల్లలకి నేర్పండి. మీ ఇంట్లో గురువుగారు కోరుకునేది ఏంటంటే, మీరు అన్నం తింటాం నేర్చుకుంటే మనస్సులు మార్చేసుకోవచ్చు. ఎలాంటి అన్నం తింటామో మనస్సు అలా అవుతుంది. అన్నం ఎలాంటిది అనేది తినే దాంట్లో లేదు, భావనలో ఉంటుంది అన్నది గుర్తుంచుకోండి. భావన అదే, ఇగో తిను అని మిష్టాన్నాన్ని పెడితే తింటావా? కానీ ఒకడు ప్రేమగా మంచినీళ్ళు ఇస్తే ఇంకా భావన ముఖ్యం. చదిది గురుదేవుల యొక్క ప్రసాదంగా ప్రపంచాన్ని మార్చడానికి ఇచ్చినటువంటి ప్రణాళిక ఇచ్చినటువంటి మహావ్యక్తి యొక్క ఆశ్రమంలో మీరు భోంచేస్తున్నారు. ఆ భోజనం మీ మనస్సులనే కాదు, మీ కుటుంబాలదు, మీ మనస్సుల్లో మీ బంధువులందరిది కూడా మారుస్తుంది. మనకి లలితా శాస్త్రనామంలో 32 ద్విజ పంక్తి ద్వయోజ్వల అని ఒక మాట వస్తుంది. ద్విజ పంక్తి అంటే బ్రాహ్మణుల పంక్తి అని ఉంది, పళ్ళ పంక్తి అని కూడా అర్థం ఉంది. ఈ పళ్ళ పంక్తిని ఉపయోగించుకోండి. నేను అమెరికాలో ఒక మాల్కి వెళ్ళినప్పుడు మీ పళ్ళు క్లీన్ చేస్తాము అని రాశాడు వాడు. ఎంత తెలుసా ఛార్జీ? $100. మనం అసలు ఎప్పుడు మన పళ్ళు క్లీన్ చేసుకోం? క్లీన్ చేసుకోవటం అంటే నా అర్థం టూత్పేస్ట్, దాని గురించి మాట్లాడటం లేదు. మీరు తింటున్నప్పుడు దాన్ని ఉపయోగించుకోండి, పళ్ళని ఉపయోగించుకోవటం నేర్చుకోండి. పళ్ళను ఉపయోగించుకుంటే ఫ్రూట్స్ వస్తాయి. ఫ్రూట్స్ అంటే ఫలాలు, అందుకే ఫలాలకి పళ్ళు అని ఇంకో పేరు కూడా ఉంది. చాలామంది తెలియదు పళ్ళని ఎందుకు అంటాము. పళ్ళు అంటే ఫలాలు, ఫలాలు అంటే రిజల్ట్స్. అంచేత మీరు ఆహారం తినేటటువంటి దాంట్లో మీరు ఏమనుకుని తింటున్నారు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు మనలో ఉన్నాయి, వీళ్ళనే పంచపాండవులు అంటూ ఉంటాం. ఈ పంచపాండవులు మీ వైపు ఉంటే కృష్ణుడు మీ వైపే ఉంటాడు. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అనేటటువంటి వాగ్దానం ఆయన చేశాడు. కానీ మీరు మనస్సు ఎక్కడో పెట్టుకుంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు? క్లాసులో నేను గురువు చెప్తోంది వినకుండా కుర్రాడు ఎక్కడో ఉంటే ఎలాగంచేది? మీరు భోజనం చేస్తున్నారు, మీలో పంచప్రాణాలు లేస్తున్నాయని మౌనంగా హాయిగా ఆనందంగా ఈ భావనతో తింటూ ఉండండి. కావాల్సిందే అడగండి, వేలు పెట్టి చూపిస్తే రెడీగా ఉన్నారు వడ్డించేవాళ్ళు. వాళ్ళు మీరు వేరు పెట్టి చూపించినా చూపించకపోతే తర్వాత వాళ్ళని వడ్డించండి. మీరు ఇప్పుడు కాదు, తర్వాత. ఆహారం హాయిగా ప్రేమగా గురుదేవుల యొక్క యజ్ఞప్రసాదంగా తినండి. అస్సలు మాట్లాడుకోవద్దు, ఆలోచనలు మార్చకండి. గురువు యొక్క ప్రసాదం, జగన్నియంత యొక్క ప్రసాదం. అన్నం కూడా భగవంతుడి సృష్టి. భగవంతుడు అయ్యి అన్నం లేకపోతే మీరేం తింటారు? అది మీ విస్తరణకు వస్తుంది. మన అదృష్టవంతులం. ఇథియోపియా అక్కడ చూస్తే లక్షలాది మందికి భోజనం లేదు. మీకు దొరుకుతుంది కనుక మీ అదృష్టం తెలియటం లేదు, ఆ ఆనందం. కానీ వాళ్ళకు కూడా వెళ్ళాలి. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత. ప్రాణం ఉన్న అన్ని దేహాల్లో ఈ వైశ్వానరుడే ఉన్నాడు కనుక మీరు తింటున్న మీ భావన ఉంటే వాళ్ళకి వెళ్తుంది. ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు సుఖంగా ఉండాలి అనేటటువంటి భావంతో చేస్తే ఆ భావన ఖచ్చితంగా ఫలిస్తుంది. మీకు తెలియదు, క్రైస్తవ వాళ్ళు వీళ్ళ గురించి ఒక రొట్టె ముక్క ఉంటే 1000 మందికి పెట్టాడు ఈ భావంతో. ఈ భావన ఉంటే మీరు పెడుతున్నారు. ఇప్పుడు నేర్చుకోండి, ఇది ఒక రోజులో రాదమ్మా. అంచేత ఆశ్రమంలో ఈ పద్ధతి ఖచ్చితంగా చెయ్యండి, నేర్చుకోవటానికి ట్రై చేయండి. నవలండి, బాగా నవలండి. మీరు మర్చిపోతున్నారు మళ్ళీ నవలటం. ద్విజపంక్తి ద్వయోజ్వల, బాగా నవ్వులితే పళ్ళు ఆటోమేటిక్గా క్లీన్ అవుతాయి. కాల్గేట్ ఇన్ స్మైల్ అక్కర్లే. కరెక్ట్గా తింటే ఈ ఆహారమే మీకు మంచి స్మైల్ ఇస్తుంది. తర్వాత ఒకసారి ముఖం కడిగేసుకోండి చాలు. ఇంకా భావన, దాని తర్వాత ఇవాళ సాయంత్రం పరమ పూజ గురుదేవుల యొక్క జీవితంలో కొన్ని విశేషాలు, ఈ నవరాత్రి సాధన ఎలాగా అనేది సినిమాలతో చూపిస్తాను నేను మీకు. కొంచెం అందరికీ ఆహ్వానించండి. నేను ఎందుకంటున్నాను అంటే, మంచి పని మనమే నేర్చుకుంటే అదొకటి, 10 మందికి చెప్తే దాని లాభాలు ఎక్కువ. అందరికీ చెప్పండి, ఫోన్ చేయండి, రమ్మనండి. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ మనకి రాదు. మౌనంగా నవ్వులతో తినండి. ఏదైనా కావాలంటే అంటే మీరు కాస్త దృష్టి అందరి వైపు ఉంచండి. వడ్డించేవాళ్ళు దయచేసి, నేను పాప వాళ్ళని మాట్లాడొద్దన్నాను, వాళ్ళకి అడుగు నిండదు. ఇంకో ఇద్దరు తీసుకోండి అయ్యా. ఇది కూడా రేపు నేర్చుకోండి, ఎలా క్యూలో రావటం నేర్చుకోండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మెల్లిగా ఇదంతా కూడా ఆశ్రమాన్ని ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలబెడదాం మనం. ఇది ఆశ్రమం అంటే. ఆశ్రమం అంటే అర్థం ఏంటంటే శ్రమ లేకుండా పనిచేయటం, అంతే తప్ప శ్రమపడమని కాదు. ఇక్కడ మీరు చేసేటటువంటి పని తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు వచ్చేటట్టు. బాగా నవలండి, మళ్ళీ గుర్తుంచుకోండి, ఈ 9 రోజుల్లో మీకు నవలటం వచ్చేస్తుంది. అది మీ పిల్లలకి నేర్పండి ఇంట్లో కూడా. అంతే తప్ప అప్పుడు కబుర్లు చెప్పడం, టీవీలు చూసుకుంటూ తినద్దు. తినేటప్పుడైనా కాస్త చేస్తే చాలు, మిగతా అప్పుడు వాళ్ళు ఇష్టం. ఎక్కడా కూడా మనకి అధికారం ఉందని బలవంతం పెట్టకండి. మౌనంగానే ఉండండి. నేను లేచి వెళ్ళినా కూడా వడ్డించేవాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. ఇదంతా అయిపోయిన తర్వాత భగవంతుడికి నమస్కారం పెట్టుకుని ఆహారం ఇచ్చాడు. చాలామందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అని ఉంది, డబ్బున్నా ఏం తినలేరు. అదే అదృష్టం. మనం అదృష్టం ఉన్నప్పుడు తెలియదు మనకి. అందుకే మా గురువు గారు ఎవరైనా తలనొప్పి ఉందంటే, అమ్మయ్య నీకు తల ఉందని అర్థమైందా అనేవారు. అంచేత లేకపోతే మనకి తల ఉందనే గుర్తుండదు, తలనొప్పి వస్తే తప్ప. అంచేత ఈ ఆహారం ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి నమస్కారం పెట్టి, మీ సేవలో మా జీవితం జరుగుతూ ఉండాలి అనే భావంతో లేవండి. జై గురుదేవ్. మాట్లాడొద్దు. Thank you.